కొన్ని షార్ట్ గా అంటే దానిలో వృద్ధి అనేటువంటి సంధిని గురించి అందులో చెప్పబడింది. వృద్ధిరాదై అంటే షార్ట్ గా. అట్లాగే డెక్కనింగ్ కరణి అనేది ఒక సూత్రం వ్యాకరణ సూత్రాలు. అంటే వారి జీవితంలో మనకి షార్ట్ కట్ గా తెలిసే విధంలో ఆయన స్వామివారు అట్లాగా అది స్నానానికి వెళ్తుంటే నదికి వెళ్ళి వస్తున్న సమయంలో ఒక ఆయన అరుగు మీద కూర్చుని డుక్కనింగ్ కరణి అని ఆయన దాని వ్యాకరణ స్తోత్రం గురించి ఆయన పట్టి పడతా ఉంటారు. డుక్కనింకరణి వాళ్ళు బట్టి పడతాం కదా, వల్లెవేటు బట్టి పడదు, వల్లి వేస్తూ ఉంటారు. వల్లి వేస్తూ ఉంటే ఆయన వెంటనే ఏది దాచుకునేవారు కాదు. ఆదిశంకర భగవత్పాదాచార్య చరిత్ర చదివితే ఆయన అందుకుని అక్కడక్కడ ఆగిపోయి ఆయనకి ఇది అందించారు. సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి క్షతి డుక్కనింకరణే. మనకి పొంచి ఉన్నది కాలం అనేది, కాలం అనేది మనకి సంప్రాప్తే. ప్రాప్తం అంటే పొందబడినది, సంప్రాప్తి అంటే సమ్యక్ ప్రాప్తం తప్పదు, నీకు తప్పకుండా మూడింది నీకు సంప్రాప్తి. అదే పోవడం అనేది, అదే మనం మింగేయటం అనేది. సన్నిహితే కాలి, నీతం అంటేనే దగ్గర ఒక అర్థంలో, సన్నిహిత అంటే సమ్యక్, ఇవన్నీ ఉపసర్గలు అన్నమాట. నీకు అది తెలుస్తుందా సంస్కృతం చదివేగా? సన్నిహితే కాలే అంటే కాలము. కాలం అంటే మనకి ఏంటంటే మనం మామూలుగా ఇప్పుడు చూడు కాలం అంటే ఇప్పుడు ఎంత అయింది అని టైం చెప్తాం మనం. ఈ కాలం ఏంటంటే మనకి తెలియకుండా మనమేమో సమయాన్ని గురించి మాట్లాడుకుంటుంటాం, కానీ ఆ కాలం ఏం చేస్తుందంటే మనకున్న కాలంలో మింగుడు పడిపోతాం. అంటే కాలం తీరుతుంది, కాలం అంటే మన రోజు కాలానికి కాలం తీరిందని అనం, కానీ మనకి మన ఆయుష్లో నిన్న చచ్చింది, ఇవాళ ఎంతసేపు ఉంటుంది, వచ్చేది పోయేదే కానీ ఏది మిగిలేదు కాదు. కాలం అనేది ప్రవాహము అని, కాలం అనేది ఒక ప్రవాహము అని. ఆ ప్రవాహంలో మనం ఉన్నాం, ప్రవాహం మనని దాటి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఉత్తరం వెళ్ళిపోతుందా, మనని కూడా లాక్కెళ్ళిపోతుంది. అంటే మన ఆయుష్ని లాక్కెళ్ళిపోతుంది. అంటే మనకి ఇంత అని ఉంటుంది, మనం పుట్టామంటే పోయే లోపల ఇంత అని మూడు ఉంటుంది. దాన్ని ఈ కాలం ఏం చేస్తుంది, లాక్కెళ్ళిపోతుంది. అందుకని అంటారు నువ్వు పుట్టినరోజు వచ్చిందని ఏదో నువ్వు సెరమనీ చేసుకుంటున్నావు. నువ్వు చాలా హుషారుగా సెరమనీ చేసుకుంటానికి నీకు కాలం దగ్గర పడుతుందని సూచిస్తుంది. ఇవాళ పుట్టినరోజు వచ్చింది అంటే పోయే రోజు దగ్గర పడుతుంది అంటే అచ్చంగా మాట్లాడుకోవాలని. ఏదో తెలియని వాళ్ళ పిల్లల కోసం ఏదో సరదాగా చేసుకోగాక కానీ మనం చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ అన్నమాట. అందుకని సార్ నిహితే కాలమునందు, కాలి అంటే సప్తమి విభక్తి, కాలమునందు కాలి, కాలమునందు సన్నిహితే సంప్రాప్తే అంటే అవి కూడా సప్తమి విభక్తులు వచ్చాయి. సంప్రాప్తే ప్రాప్తే నిహితే సప్తమి విభక్తులు వస్తాయి. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. ఒక నహి అనలేదు ఆయన, క్షుణ్ణంగా చెప్తున్నాడు ఇదేమి నిన్ను రక్షించదు. నహి నహి రక్షతి డుక్కనింకరణే అనేటువంటి ఈ వ్యాకరణ స్తోత్రము, ఈ వ్యాకరణ సూత్రం, ఈ వ్యాకరణ సూత్రము నిన్నేం రక్షించదు అని చెప్తున్నాడు ఆయన. చెబుతూ ఏమంది, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత అసలు ఆరుడిగా, అసలు సందేహం లేదు. ఎనీ పీపుల్ నువ్వు ఎనీ హ్యూమన్ మ్యాన్ దాన్ని తలుచుకున్నా మన జీవితం అంతా అందులో నిండి ఉన్నది. తప్పదు, ఎవరికైనా తప్పదు. ఎంత ఎంత అంటే సమర్థులైనటువంటి గురువుల ద్వారా మనకి లభించేది ఏంటంటే ముద్ర, ఇంకంతే. ఇంకెవరు కాదంటానికి వీలు లేదు అక్కడ అని. అక్కడున్న వ్యాకరణాన్ని సూత్రాన్ని వల్లే వేసేటువంటి వాడికి నహి నహి రక్షతి డుక్కనింకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తూ, ఇప్పుడు చూడు మరి మన కోసం చెప్తూ మనకే చెప్పింది. నారీస్తన భర నాభీదేశం దృష్ట్వా మాఘా మోహావేశం. ఏతన్మాంసవసాది వికారం ఏతన్మాంసవసాది వికారం మనసి విచినదయ వారం వారం మనసి విచిద్దయ మనసునందు విశేషంగా చింతించు. ఏమిటక్కడ సృష్టి యొక్క రహస్యం అంటే ఒక స్త్రీని చూసేసరికి అక్కడ ఏమొచ్చిందంటే ఎవరో ప్రశ్న వేశారు ఎవరినో ఈ భవాన్ని సత్సంగాలు చేస్తుంటారు కదా అక్కడ వాళ్ళని వాళ్ళలో వచ్చింది నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగాము అంటే స్త్రీని చూసి మగవాడు మోహింపబడిపోతున్నాడని చెప్పారు కదా ఆడని మోహింపబడటలేదా ప్రశ్నలు ఎలా వస్తాయో వాళ్ళు వచ్చి నా దగ్గర అడిగారు ఇలా వచ్చింది మా సత్సంగంలో ఇలా అడిగారు మరి అందులో ఉన్నది చెప్పుకుంటున్నాం మనం అంటే నేనేమన్నానంటే ఎవరైతే విషయాదులతో మనస్సు ఇమిడి ఉంటుందో విషయాదులతో నిండి ఉంటుందో ఆ మనసు స్త్రీయే గాని పురుషుడు కాదు. పురుషుడంటే ఎవరంటే ఈ పురు అంటే ఈ దేహం గురించి ఒక దేహం కప్పుకుని ఉన్నాం మనం పురుషేతే పురుష్య అని మనకి అర్థం చెప్పేవాళ్ళు ఎవరైతే పురమునందు ప్రవేశించి దీని గురించి ఆలోచిస్తారో వాళ్ళు పురుషుడు. తన జీవిత ధ్యేయాన్ని ఎవరైతే ఆ దృష్టిలో ఉండి వచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకునే ప్రయత్నంలో ఉంటారో అది పురుషుడు. అది కాకుండా కేవలము ఈ మనుష్య లోకంలో ఉంటూ ఈ విషయాదులకి వీటికి లొంగిపోయేటువంటి స్త్రీ గుణం అది అంటే ప్రాకృతిక గుణం. ప్రాకృతిక గుణం ఎవరికైతే ఉంటుందో అది రూపంలో ఉన్న స్త్రీ స్వభావం. స్త్రీ కాదు కానీ స్త్రీ స్వభావం అంటే వాళ్ళ మనసు పొంగుతోంది వీళ్ళ మనసు ఆకర్షిస్తోంది దానితో కలుగుతుంది అక్కడ. అందుకని నారీ స్తన భర నాభీదేశం ఎలా ఉంటుందంటే ఇది అందరికీ అన్ని వైపులా అన్ని ఏమి భరించేవు ఆకర్షింపబడు అందమైన చాలా రకాలు కనిపిస్తుండే బయట అందరూ ఆకర్షిస్తే ఇప్పుడు మగవాళ్ళు ఆగవేళ్ళు కాదు కదా అన్ని ఆకర్షించి కొంతమందికి కొన్ని కొన్ని రకాలు ఆ ఇష్టము దాన్ని బట్టి ఏదో కొన్ని కొన్ని కదులుతూ ఉంటాయి. అందరికీ తలుచుకోగానే ఆ ఇష్ట పదార్థం తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరుతాయి అంటే ఒకే పదార్థం అందరికి ఇష్టం అవ్వాలనే లేదే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఇష్టం అవుతుంది. తలుచుకునేసరికే ఆ రూపం కనిపిస్తుంది మనసులో నాలుక మీద నీళ్లు ఊరుతాయి. దాని విషయ సంబంధం అంత గొప్పది. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. సాధకుడైనటువంటి వాడు ఇంటి ముందుకు వచ్చి చచ్చాడనకుండా తను వేసే అడుగులో తను వేసే చింతల్లో తను ఆలోచించే ఆలోచన సరళు జాగ్రత్తగా ఉండబ్బాయి. నువ్వు జాగ్రత్తగా ఉంటే అది నీకు పరమాత్మ చింతనకి తీసుకెళ్తుంది చెప్పింది. అది
మామూలుగా నడుచుకునే వాడికి ఈ జాగ్రత్తలు రాక్షస గుణాలు రాక్షస ప్రవృత్తితో ఉన్నవాడికి ఆడైనా మగైనా కూడా ఆడదానిలో మగ ఈ రాక్షస గుణాలుంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారే అమ్మాయి ఎంత వర్గరుగా మాట్లాడుతున్నారు అదే గుణాలు ఆడదానిలో ఉన్నా కూడా మనకేం విద్య లేదు. అదే గుణాలు పురుషుడిలో ఉన్నప్పుడు అక్కడ స్త్రీ ఉందా తల్లి ఉందా చెల్లి ఉందా అక్కడ నారి స్థలభరం అక్కడ వాళ్ళకేమీ ఉండదు. అది అక్కడ చిన్న పెద్ద
ఆలోచిస్తే అమ్మా ఆలోచిస్తే నవ్వు వస్తుంది అంటే ప్రకృతిగా సృష్టి రావాలి కాబట్టి అవి ఉండాలి లేకుండా ఎలా కుదురుతుంది. కానీ అందరినీకన్నా తల్లి మనం పుట్టగానే మనకు ఆధారమైన ఆహారం అది ఎంత ఒక దేవత కదా. అమ్మ మాతృవృత్తి అంటే దేవత అంటే ఎవరంతా వాళ్ళు చేయట్లేది భగవంతుడు నిర్ణయించి భగవంతుడు చేయిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో గబగబ సృష్టి రాక ఎంత కష్టపడిపోతున్నారా. పూర్వం సృష్టి అంతే ముట్టుకుంటే అంటుంది అంటే అలానే మరి బాబు ముట్టుకుంటే అంటుకుంది పాపం వాళ్ళేమో ఎంత వద్దు అనుకున్నా ముట్టుకుంటే
అంటుకుంటారు. 15 మంది పిల్లలు ఉండే
కానీ భగవంతుడు ఇచ్చాడు అనుకోబట్టే కదా. ఇప్పుడు పూర్వం జీవితాలకి ఇప్పుడు జీవితాలకి ఎంత తేడా ఉంది. అందుకని నారీ స్తన భర నాభీదేశం దృష్టవా మాద, ఎవరైతే ఆకర్షింపబడుతున్నారో వాళ్ళ గురించి జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ స్థనం కానీ నాభిదేశం కానీ ఇవన్నీ చూసేసరికి నువ్వు దృష్టవా చూసి మాగ మోహ వేషం అంటే ఒక మోహం అనేటువంటి ఆవేశానికి లోపడుతున్నావు నువ్వు, మోహావేశం. తర్వాత నువ్వు విచారణ చేయి, దాంట్లో చెప్తున్నారు వారు మహానుభావులు కాబట్టి. ఎక్కడో ఒక చరిత్రలో విన్నాను, ఒక భక్తుల చరిత్ర ఏదో ఇలాగే ఎంత అందమైనవి అని అంటే వెంటనే కోసి ఇచ్చిందంట, నీ మొహం ఇక్కడే కదా ఉంది.
అది కూడా అది సరే. మీరు ఒక రాజుగారి కథ చెప్తారు కదా, ఒక అందమైన యువతిని ఒక రాజుగారిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగారు.
ఒక రాకుమారుడు
వారం రోజుల తర్వాత నువ్వు రా, నీ అందం ఏదో నీకు తీసి చూపిస్తానని చెప్పింది.
అవును, ఒక పాపం లేని వాళ్ళు పాపం, కానీ ధర్మానికి నిలబడిన వాళ్ళు, తండ్రి కూతురు. ఆ తండ్రి కూతురు పాపంలా వెళ్తుంటే లేని వాళ్ళు పాపం, ఒక రాకుమారుడు ఎదురుకుండా వస్తాడు చాలా అందగత్తి ఈమె, ఈ అమ్మాయి ఈ అమ్మాయి అందగత్తే వెంటనే రాకుమారుడు అడుగుతాడు, చాలా అందంగా ఉన్నావు నువ్వు, నా మనసు నీ మీద పడింది, అందుకని నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి, నేను తీసుకెళ్లి నేను ఏంటి రాకుమారిక చేస్తాను నేను అని చెప్పి అంటాడు ఆ రాకుమారుడు. అంటే వెంటనే ఆమె అంటుంది ఆమెకి ఇష్టం లేదు, ఎందుకంటే ఇలాంటివి చాలా దూరంగా పెట్టేవాళ్ళు మన వాళ్ళు. ఇప్పట్లాగా ఇంత లోపు కాదమ్మ ప్రపంచం ప్రకృతి అంటే, మాట్లాడేవాడి నోరు మూసేంత వరకు మన పూర్వీకులు అంత కఠినంగా అంత జాగ్రత్తగా ఉండాలి మనం. అది అంటే ఇంత లోపు అయిపోకూడదు ప్రపంచం కోసం, మనం ఎందుకు లోపు అవ్వాలి. బాబా ఒకటి అంటూ ఉండేవారు, అవ్యక్తం అవ్యక్తమే విచారంలోకి వెళ్ళు, కానీ నువ్వు సంచరించేటప్పుడు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోమని ఎవరు చెప్పలా, ఎవరు వ్యక్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలనేవారు బాబుజీ మాట్లాడు. వ్యక్తిత్వం దేనికి, రూపంతో కనిపిస్తున్నాం కాబట్టి మనం లోపు అయిపోయి అందరికి దాసం చేయకూడదు.
ఇప్పుడు అదే అమ్మా, ఇప్పుడు మాలంటే ఉన్నాం అనుకోండి, మా ఉనికి మీరున్నప్పుడు ఒకలాగా ప్రవర్తించి మీరు లేనప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తే మా ఉనికి ఏమవుతుందండి, మా ఉనికి మేము పోగొట్టుకున్న వాళ్ళు
చిన్నపడిపోతాం కదా మనం. అందుకని ఏంటంటే మెల్లగా విచారణ అన్నమాట, మనం విచారణ చేసుకుంటూ వెళితే అసలు వాస్తవ్యం వాస్తవమైనది మనకి అర్థమైంది అనుకోండి, అప్పుడు ఎందుకు వెళ్తాం అందులోకి. ఇప్పుడు నా విషయం ఇప్పుడు అంటే ఏదైనా అనుభవించింది చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా ఇలాంటిది కనుక ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటల్లో దిగితే తప్పకుండా ఆ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అక్కడికే వెళ్ళి, ఎందుకంటే ఫ్రీగా వస్తుందా ఎందుకు వదిలిపెట్టాలి అని తప్పకుండా ఆ సమయానికి అంతా తయారైనా ఎందుకు వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే పైకి తీసుకురావడం లేదు అక్కడికే వెళ్ళి తినాలని ఉండేది కదా. వెంటనే రెడీ అయ్యో లేదా దీని చేర చుట్టుకునో వెళ్ళిపోయి కిందకి, అక్కడ మొత్తం ఉన్నవన్నీ ఎంజాయ్ చేయాలి అని జ్యూస్ తాగేవాళ్ళం, సీరియల్ తినేవాళ్ళం. అంటే ఏదిగా ఏదేంటి పారేయటం అనేది బాబుదయ్య వల్ల మనకు అలవాటు లేదు, కానీ తర్వాత తర్వాత అది చూడాలి అనుకుంటే పారేసేవాళ్ళని కూడా చూసా, హలో పారేసే వాళ్ళని కూడా కొంచెం హృదయ విదారకం అయిపోయింది. ఎందుకంటే అంటేనే వాళ్ళు అనొచ్చు ఏమని అలా వదిలిపెడితే అనవసరంగా ఎవరికో కాకుండా మనకి కాకుండా బయటికి పారేస్తున్నాం కదా అంటే, వాళ్ళేమన్నారు తెలుసా బయట తినేవి చాలా ఉన్నాయి కదా వాటికి వెళ్తే మనం పారేస్తే మనం వదిలిపెట్టేస్తే మనం ఎందుకు ఇది ఏంటి వేస్ట్ పెయిన్ చేసుకోవడం, టేస్ట్ చూద్దాం అనుకున్నాము టేస్ట్ చూసాం మనకి నచ్చలేదు లేదు ఇంకోటి తినాలనిపించింది ఇది వదిలిపెట్టేస్తే బయటికి వెళ్తుంది అవి తినే వేరుగా ఉంటాయి కదా. ఈ మాట మనకు గురుదేవులు చెప్పాల, మన చెట్టుగా ఎప్పుడైతే వచ్చిందో అది మనం దండం పెట్టుకున్న బాబు అని భగవంతుని తలుచుకున్న తర్వాత అది ప్రసాదం అవుతుంది, ప్రసాదం అయింది పారేయమని ఎక్కడే చెప్పాల, వేస్ట్ చేయమని చెప్పాల. కానీ అలా అని మనం వేస్ట్ బాగా తినేయాలని కూడా చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం మనం, ఎందుకంటే మనం అక్కర్లేనిది చాలా తినేసి కొంచెం వేస్ట్ అయిపోయింది మనకి లైఫ్. అందుకని అలా కాకుండా ఇప్పుడు జాగ్రత్త పడాలి. సరే విషయం తెలుసుకునేసరికి ఏమవుతుంది, ఇప్పుడు వెళ్ళలా అది తెచ్చినా కూడా తినలేకపోయాం అంటే ఏమవుతుంది, తెలిసిన తర్వాత కానీ దాని ఎందు మన
మోహం నశిస్తుంది.
వెళ్ళలేము, అసలు ముందుకు వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము. నేను అన్నాను ఏంటి చాలా బట్టలు కనిపించాయి కొంటామేమో అనుకున్నాను, కొనలేదు ఏంటి అన్నాను. ఏమంటావమ్మా బట్టలు ఇంకా ఎక్కడన్నా ఏమైనా దొరకకపోతే కదా కావలసి. నిజంగా భగవంతుడు ఏంటంటే ఒక విధంగా బాబుజీ అమ్మ మనకి పాపం సంస్థలను సంస్థను అప్పచెప్పినా కూడా ఆయన దయ ఏంటో నాకు అర్థం కాదు, కానీ మనం బట్టలు మనం చాలా మందికి ఇచ్చు అంటే చాలా మందికి బట్టలు పెట్టాల్సి ఉంది సంస్థల్లో. ఒక సంస్థ కాదు, ఇప్పుడు పెరిగిన సంస్థల్లో సంవత్సరానికి ఒకసారైనా సేవకులందరికీ పెట్టాలి. కానీ కొంటాన్ని కొన్ని వంటలు చాలా కొంటాన్ని, కానీ కొన్నప్పటికీ కూడా ఇప్పుడు చూస్తుంటే అసలు ఎక్కువ వెతకల్ల. పెళ్లి వాళ్ళు వస్తే పెళ్లి వాళ్ళకు ఒలా పెట్టాలి, ఎవరైనా పోయి వస్తే గతించిపోయి వస్తే వారికి పుట్టింటిగా బట్టలు పెట్టాలి. దాన్ని గొప్పగా పెట్టినా పెట్టకపోయినా పెట్టాలి. ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది దాని గురించి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆయన దృష్ట్వా మాఘ మోహావేశం తెలిసిపోయింది. ఏతను మాంసవ సాధివిక మాంసం ముద్దలు మనకి మోహావేశాలు చేసేవన్నీ కూడా ఒక మాంసం ముద్దలు కదా పెట్టాడు భగవంతుడు అక్కడ. దాంట్లో ఏముందో డాక్టర్ చదివిన వాళ్ళు నరాలు వెతుక్కోవాల్సిందే కానీ మనకు మాంసం ముద్దలేవి. ఏ తను మాంస ప్రసాది వికారం తలిస్తే వికారం వచ్చింది అక్కడ కదా. మనసి మనసి మనస్సు నందు వీచింతయా వారం వారం మాటి మాటికి, వారం వారం అంటే ఇక్కడ మాటి మాటికి, మాటి మాటికి విశేషంగా చింతించు. విశేషంగా చింతించడం అంటే నాకు అందంగా లేను లేకపోతే నాకు ఉంటే బాగుండేది అనుకోవటం కాదు. దానివల్ల నీకు ఎంత ఉపయోగం, అది ప్రపంచంలో ఎవరికేంటి తక్కువ ఉంది కనుక ప్రపంచం అంతా వాటితోనేగా ఉండేది. ఒక జ్ఞాని ప్రకాశిస్తున్నాడు అంటే దాన్ని జయించబట్టే కదా గొప్పవాడయ్యాడు. భక్తుడికి జ్ఞానికి అక్కడ భక్తుడు సంసారి అయ్యి కొంత ధర్మం ఉంది కాబట్టి మహాత్ములు వదిలిపెట్టాడు భక్తుడిని, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. జ్ఞాని అయినటువంటి వాడికి ఇదెంతో అది కూడా అంతే, దాన్ని ఏం పట్టించుకోడాయి. కానీ మనసి విచింతయ్య వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అది హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. అని కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా త్రిజగతి సజ్జన సంగతి ఏకా భవతి భవానవ తరణే నౌకా. అర్థమైందా నీకు చెప్తావా అర్థం? నేను పదవి బాగా చేశాగా కాతే కాంత
లాస్ట్ అర్థమయ్యాయి.
అవునా? కాతే అంటే భార్య ఎవరు? కాతే కాంత ధనగత చింత ఏది నీకు సంపాదింపబడినటువంటి కా అంటే అది కా ఎక్కడి నుంచి వచ్చింది ఏదై ఉన్నది నీకు తే అవి తే అంటే మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి కదా కాంత ధనగత చింత వాతులకింత నాస్తి నియంత ఎంత ఆలోచించిన వాతులకింతవ వాటి ఎందు దాని యొక్క తవ నాస్తి నియంత నియంత ఎవరూ లేడు అక్కడ నాస్తి నియంత్రించిన వాడు ఎవరూ లేరు. ఈ కాలంలో ఇవన్నీ వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి, ఇవేం కొత్త కాదు కదా. వాతులకింత నాస్తి నియంత త్రిజగతి సజ్జన ఈ మూడు లోకాల్లో సజ్జన సంగతి ఏకా మూడు లోకాలు నువ్వు సంచరించినా కూడా త్రిజగములలో సజ్జన సంగతి సజ్జన సాంగత్యం అనేటువంటిది ఒక్కటే కా ఒక్కటే భవతి భవార్ణవ తరణేన. అంటే భవము అంటే పుట్టుక, ఈ పుట్టుక ఎప్పుడు ఉన్నదో మరణం అనేటువంటిది ఉంది కదా ఇప్పుడు ఒక భవసాగరం ఇది. భవతి అర్ణవం అంటే సముద్రం. భవతి భవార్ణవ తరణి తరింప చేసేటువంటి నౌక. నౌక అంటే మనకి బోట్. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరాలి అంటే అలాగ మనని కడ తెరిచి నడిపించేటువంటి ఈ నౌక ఏది? సజ్జన సంగతి ఏక. సజ్జన సాంగత్యం అనేటువంటిది ఒక్కటే మనము తరించడానికి నౌక లాంటిది. భవతి భవానవతరణ భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. కామం క్రోధం లోభం మోహం, కామం క్రోధం లోభం మోహం
సృష్ట్వాత్మ,
కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మా పశ్యతి సోహం. సుశ్రుతి పెంచితే కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం, త్యక్త్వా ఆత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞాన విహీన మూఢా, ఆత్మజ్ఞాన విహీన మూఢా తే పాత్యంతే నరకిరణి గూఢా, తే పాత్యంతే నరకని గూఢా. భజ గో కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అనేటువంటివి వ్యారు కూడా త్యక్తవా ఆత్మని సోహం పశ్యతి, త్యక్తవా ఆత్మా పశ్యతి సోహం. ఆత్మయందు ఈ ముందరి ఆరిటిని విడిచిపెట్టాలి. త్యక్తవా ఆత్మని ఆత్మయందు సోహభావనని పశ్యంతి చూడాలి. త్యక్తవా ఆత్మానం పశ్యతి సోహం. సోహం అంటే ఏంటి? ఇక్కడ అజబ గాయత్రి మనకి గురుదేవులు చూపించినటువంటి హంస శివ సోహం. హంస శివ సోహం ఎందుకంటే ఇందులో ప్రాణాయామ ప్రత్యాహారాలు ఇవి కూడా మనకి ఏది మన ధ్యాన అనుష్ఠానానికి అవి కూడా మనం అలవర్చుకోవాలి. మనం ధ్యానం చేసేటప్పుడు నాసికాముద్ర మీద కూడా మనం ఏది నువ్వు నాసికాముద్ర అలాగే భ్రూకుటి ముద్ర అలాగే హృదయ ముద్ర. ముందర హృదయ ముద్ర అనేది మనస్సుకి మీ హృదయ భాగోని ముద్ర వేశాను. అందుకని హృదయం హృదయం దగ్గర నీ మనసును పెట్టుకుని నువ్వు చేసుకుంటా. నాసికా ముద్ర అనేది కూడా మనకి చక్కగా తేలిక కొంచెం భ్రుగుట్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే గాని లేకపోతే తలనొప్పి వస్తుంది అక్కడ మనం చేస్తే. అందుకని అక్కడ త్యక్తవ ఆత్మని ఆత్మయందు సోహం అనేటువంటి భావనని ఎవరైతే పశ్యతి చూస్తూ ఉంటారో ఆత్మజ్ఞాన విహీన మూఢ. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని ఎవరైతే తెలుసుకోకుండా మూఢుడై ఉంటాడో తే పత్యంతే నరక నిగూఢ. తే వారు నరక నిగూఢ పత్యంతే నరకంలో పడతారు. ఇది తెలియటువంటి వారికి నరకంలో పడతారంటే ఏంటి? ఎంతసేపు తిన్ను తాగను వెళ్ళను తింటున్నాము వెళ్తున్నాము తింటున్నాము వెళ్తున్నాము అనుభవిస్తున్నాము నీరసం వస్తుంది ఏమిటి అక్కడ అందులో ఉండేది? అందుకని నువ్వు ఇది గుర్తించాలి. అందుకని నాకు గుర్తింపు చేయాలి అంటే నీకు మళ్ళా ఈ కలికాలంలో భగవన్నాము ఇది భజ గోవిందం భజ గోవిందం గోవిందం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం య సంసారే ఇహ సంసారే బహు దుస్తారే, ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాయి మురారే భజగో. దాని నుంచి మళ్ళీ ఇంకొక చెప్తున్నాను అన్నమాట, ఏమండి, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మధ్యలో మనకి నరకం అంతా అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెలిసిపోతుందంట, పూర్వజన్మ జ్ఞానం ఉంటుందంట అమ్మ కడుపులో చేరినప్పుడు. ఏదైతే జీవత్వ జీవుడు వాసనలతో ఒక జీవితంలో ప్రవేశిస్తాడో, ఇందులో ముఖ్యంగా ఈ నరజన్మ వచ్చేటప్పుడు అమ్మ కడుపులోకి వెళ్ళినప్పుడు పూర్వజన్మ యొక్క ఇది ఉండి అక్కడ ఏముంటుంది, రక్తము మాంసము తర్వాత పురీషము చీము వీటి ఆ కడుపులో మధ్యలో వాటి మధ్యలో తిరుగుతుంటాడు కదా, తిరుగుతూ ఏం అనిపిస్తుంది కాని రావడానికి. ఆ జీవుడు పూర్వజన్మ జ్ఞానం ఉండి నేంటి నరకం నన్ను ఎప్పుడు బయటపడతానా అని చాలా ఆవేదన పడుతూ ఉంటాడు. ఆవేదన పడేసరికి ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి మనం బయటకు వస్తామో వెంటనే మన పూర్వజన్మ కొంచెం కలినీళ్ళు చల్లుతారంట, కలినీళ్ళు చల్లేసరికి బయటికి రాగానే మామూలు అయిపోతాడు ఇక, చంటి పిల్లవాడిగా ఏం తెలియనటువంటి ఆ మూఢదశకి వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ ఏం తెలియకుండా. అందుకని అక్కడ ఇక్కడ పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే, అక్కడ అమ్మగడుపులో ఉన్నప్పుడు బయటపడాలని చూస్తున్నాం, ఇప్పుడు ఈ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఈ సర్కిల్లో ఉంది. ఏ జన్మని అదే మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే. తప్పలా మనకి భగవంతుని మనం ప్రార్థించాల్సిందే, భగవంతుడిని పాదాలను ఆశ్రయించాల్సిందే. దానికి కూడా ఏమంటారు తెలుసా, ఇది గట్టిగా గుర్తిస్తే మహాత్ములు ఒక ఊబి అనేటువంటి దానిలో ఊబిలో పడతాం. ఊబిని ఉంటుంది చూడు బాగా బురద బురద బాగా ఊబి, వర్షంలో పొలాల్లోకి వెళ్తే తెలుస్తుంది బాగా, కాలు కాలు వేయగానే మన బరువుకి కాలు లోపలికి వెళ్తుంది. ఈ కాలు తీసుకునే ప్రయత్నంలో ఈ కాలు దూరుతుంది కదా, రెండో కాలు తీసుకునే ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేసేసరికి ఏమవుతుందంటే ఈ ఒక కాలు తీసుకునే ప్రయత్నంలో మనం వేసిన కాలు ఇంకా లోతుకి వెళ్తున్నాం, ఎందుకంటే బరువు వెళ్తుంది మళ్ళీ అయిన బరువు వెళ్తుంది కదా. అలాగే ఈ దాంతో పోల్చారు, ఇహ సంసారంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు మనం దీని నుంచి బయటకు వద్దాంలే దీని నుంచి బయటకు వద్దాంలే అని ఈ ఇందులోనే గనక మనం ఇందులోనే పడి ఉంటే ఆ కాళ్ళు కాళ్ళు అక్కడ బురదలో పెట్టడం సరిగ్గా
ఊబిలో కూరుకుపోయినట్టు కూరుకుపోతుంది.
మనలో మంచి ఒక శ్లోకం అని మర్చిపోయింది, భవజల దిగ్గతానామని ఉకుందమాల్లో. అలాగా మనకి ఒకటి తీయబోయి ఇంకా అడుగుకెళ్తుంటాడు భూషణ్ చాలా మంది పాపం అప్పులను, ఒక పక్కనేమో పిల్లల్ని పోషించుకోవడానికి అని ఎంత ధనార్జన చేసి దాచుకున్నా, ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉంది, పూర్వం వాళ్ళు ఎక్కడ తొక్క సంపాదించినా ఎక్కడ దాచుకునేవారు, ఇప్పుడు దాచుకోవడానికి కూడా లేదు కదా, ఒక్కొక్క మనిషికి ఇంతే బంగారం ఉండాలి ఇంతే డబ్బులు ఉండాలి. అసలు చూడండి మన జీవితాలు ఏంటి, కొన్ని వెనక నుంచి ఉన్నాయి, అవి మనం దాచుకుని అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే ఏమంటే దొంగలు వదిలిపెట్టాలి దాయాదులు వదిలిపెట్టాలి, మనం అనిపించాలంటే ఎన్ని వదిలి ఎంతమంది వీటన్నిటికీ రావాలంటే మనం కూడా బురద లాంటిదే, ఓ తీసుకోవాలండి ఇంకోటి. అందుకని వీటి నుంచి బయటపడాలంటే మనకి పాహిమురాలి, దాని నుంచి బయటికి రావాలంటే దేవుని ప్రార్థించాల్సిందే, దాని నుంచి మనంతటా మనం బయటికి రాలేదు. అందుకని ఒక పక్కన జ్ఞాని అయినా కూడా భగవంతుని నామం చెయ్యను అంటే వర్తించదు జ్ఞానం ఎప్పుడు. కొంతమంది అంటారు ఎప్పుడు జ్ఞానంలోనే ఉంటామండి, భజన చేసేవాళ్ళు విమర్శిస్తారు కొంతమంది, చెక్క భజనలు అండి వాళ్ళు ఎప్పుడు, వాళ్ళంతా చాలా వాళ్ళేముందండి అంటే జ్ఞాని లక్షణాలు చాలా గొప్పవాడని ఏదో భక్తి లక్షణాలు చాలా కిందవని చాలా మంది అనుకుంటారు. అనుకున్నది తెలియని వాడు ఎంత మూర్ఖుడో ఈ తెలిసి తెలియనితనం కూడా అంత మూర్ఖత్వం. ఎందుకంటే భక్తి కావాలి జ్ఞానము కావాలి రెండు రెండు రెక్కలు లాంటివి. అక్కడ భక్తి అనేది ఉపాసన మార్గం, ఉపాసన ఉండాలి మానవుడికి. రెండోది జ్ఞానం అంటే ఇది ఇంతవరకే ఉండాలి అనేది నీకు జ్ఞానం తెలియజేస్తుంది, ఇది ఇంతే ఇంతవరకే ఉండాలి. ఎందుకంటే జ్ఞానం, జ్ఞానాన్ని మనం గుర్తిస్తే విషయం పరిగెత్తనివ్వదు.
అప్పుడు వైరాగ్యం,
వైరాగ్యం వస్తుంది, విషయం పరిగెత్తనివ్వదు. అప్పుడు విరాగం వస్తుందిగా మనకి,
వస్తువు ఎందు,
వస్తువు ఎందు అని అనుకుంటే నిత్యానిత్య వస్తువు వివేకము. మొన్నంతా అదే, మొన్న అసలు 7 రోజులు ధ్యానంలోనూ ఇంచుమించుగా దాని మీదుగానే వెళ్ళింది. అశోక్ గారు కూడా అదే చెప్తారు దాని మీదుగా. అందుకే నిత్యానిత్య వస్తువు వివేకం, ప్రతిదీ ఇది నిత్యమా అనిత్యమా అని ఇంకొకరు చెప్పేంతో లేకపోతే మరి మూర్ఖత్వంగానూ ఉండకూడదు మనం. మనం గుర్తించి ఏది అంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మనం బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మనం నిన్న పెట్టారనుకో, మన అందరం కొంచెం కొంచెం భాగాలు చేసుకుని తింటే ఏమవలా, అది మొత్తం వాళ్ళు పెట్టారు మనం తినకపోతే ఎలాగా అనుకుంటే రాత్రి మనం బాధపడాల్సి వచ్చేది. మళ్ళీ అది వెనక నుంచి మనకి, ఎందుకంటే నేను ఎంత కంట్రోల్గా తిన్నా కూడా నేను చాలా ఎక్కువ తిన్నాను, రాత్రి అవన్నీ తేలుపులు వస్తున్నాయి నాకు. ఎందుకంటే మన కంట్రోల్లో మనం ఉండాలి. ఇప్పుడు బాగా అసలు చాలా అంటే ఎంతో జాగ్రత్తగా ఉంటే మనం వెళ్తామా. ఎందుకంటే నాకు 2కి ముడిపడినట్టుగా నా ప్రచారం నేను బాగా చేసుకోవాలి అంటే నేను చాలా జాగ్రత్తగా తినాలి. కానీ నిద్ర కొంచెం నాకు తక్కువ, కాకపోతే నిద్ర పోవాలి అనేది మాత్రం ఉంది, నిద్ర పోవాలి. అలానే నిద్ర పోలేను, దాని అందరం రాదు అది నాకు. అలాగ అంటే సమంగా మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా వస్తువు అంతే, ఇలా జ్ఞానం అనేది ఉండాలి, భక్తి అనేది ఉపాసన మార్గం ఉండాలి. భక్తి అనేది ఒక ఆనందమ గ్రంథాన్ని ఇస్తుంది. ఎప్పుడు భక్తి భగవంతునితో మనం ఆశ్రయించిన పరమాత్మతో చక్కటి అది బంధం కానీ అనుబంధం, భగవంతునితో బంధం కానీ అనుబంధం. తత్వాన్ని బంధాలి, నేను వదిలిపెట్టి నేను ఉండలేను అంటే బంధం అది. కానీ భగవంతునితో వదిలిపెట్టకూడదు, భగవంతునితో రాగబంధాన్ని అది స్వరిణి పాట బాగా చెప్తుంది. నీదు రాగ బంధం అని వస్తుంది అందులో. అలాగా బంధువులను పతిని సకల బంధములను వదలి వైచి బృందావని నీదురాగ బంధమోదవ తరలి స్వైరిని. ప్రపంచం గుర్తించదు, ప్రపంచానికి ఏం అర్థం అవుతుంది, అది అర్థం అవడం కష్టం. అందుకని స్వైరిని అన్నారు అంటే విచ్చలవిడిగా తిరిగేది అని అన్నారు కృష్ణ. ఇది సత్యమా, నేను విచ్చలవిడిగా తిరుగుతున్నానా, నేను నువ్వే కావాలనుకున్నాను కదా, నన్ను ఎందుకు ఇలాగా అనుకుంటున్నారు అని భగవంతుడితోనే శ్యామసుందరుడితోనే చెప్పుకుంటుంది ఆయమ్మ. అలాగనమాట. అందుకని జ్ఞానము ఉండాలి, మనం గబుకలు లేచి రాగలుగుతాం. ఇది భక్తి ఉండాలి ఉపాసన మార్గం కోసం, రెండు అటువంటివి. ఇలా ఉండగా ఇక్కడ ఇక్కడ ఏమైంది, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. తప్పకుండా నువ్వు శరణ పొందాలి, కృపయ ఆరే అంటే పొందాలి అంతే. కృపయ పారి పాహి మురారే, మురారికి మనం పాహి శరణ పొందాలి. తర్వాత సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవమూర్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే హరే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం ఏమిస్తుంది అంటే, ఎప్పుడు సత్సంగత్వంలో ఉంటే దానంతర అదే నిస్సంగత్వం. నిస్సంగత్వం సంగమం లేకుండా చేస్తుంది. సత్సంగం ఉండాలి, సత్సంగమే అది, సంగము సత్సంగమై ఉండాలి. ఎక్కడ తీసుకెళ్తుందంటే నీకు బంధనం లేకుండా నిస్సంగత్వాన్ని తీసుకొస్తుంది. నిస్సంగత్వే ఈ విషయాదులు మోహం అనేటువంటి దాని నుంచి, నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం లేకుండా చేస్తుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ మోహం లేకుండా ఉన్నటువంటి స్థితి దేని తీసుకెళ్తుంది? నిర్మోహత్వే నిశ్చలతత్వాన్ని తీసుకెళ్తుంది. మోహం ఎప్పుడైతే లేదో నిశ్చలమైనటువంటి దాన్ని రాగలుగుతాం. మోహానికి గురయ్యే అర్జునుడు అక్కడ మోహావేశానికి పాలయ్యి ఏమన్నాడు, యుద్ధానికి అంత ప్రిపేర్ అయ్యి కృష్ణుడు కూడా కోరుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళింది తన వాళ్ళని చూసేసరికి కృష్ణుడు ఎవడో అయిపోయాడు చూడండి. అక్కడ మనం చూపించడం కోసం అక్కడ అర్జునుడు అటు వాళ్ల చేత తనకు అంత ఎంత బంధుత్వమైన అడుగడుక్కి వాళ్ళు వెళ్ళకి దుఃఖాన్ని మిగిల్చారనే కదా యుద్ధం తయారైంది. యుద్ధంలో వెళ్ళి కృష్ణుడైనా కావాలని కూడా కోరాడు. కృష్ణుడు చెప్పాడు, నేను అస్త్రం ధరించను, నేను ఏదో సారథ్యం వహిస్తాను, దానికన్నా నాకేం కావాలి అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు కూడా ముందు తీసుకెళ్ళి బావా అని ముందు తీసుకెళ్ళమనేసరికి కృష్ణుడు లోపలే తీసుకువెళ్ళిన తర్వాత గురువులు కూడా మనకేం చేస్తారు, అయ్యో మీ వాళ్ళు, నీ భార్య, నీ పిల్లలు అలాగా మొహంలో పడకుండా దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగో మీ తాతగారు, అదిగో నీ అన్నదమ్ములు ఇలాగా చెప్పాడు. ఆయన చెప్పేసా వెంటనే చతికిలు పడిపోయాడు. వీళ్ళందరినీ చంపి నిండి అత్తప్ప కూడా తిన్నా ఇది నాకు అవసరమా, ఇది నాకెందుకని. ఇప్పుడు కృష్ణుడు ఏమైపోయాడు అక్కడ, నాకైతే కృష్ణుడు తీసుకురాల ఇక్కడికి, తను కావాలనుకుంటేనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణుడికి ఇక్కడ ఆయన మొత్తం అర్జున విషాద యోగంలో ఏడు నిజంగా దేవుడు కాబట్టి భరించాడు. ఎవరు భరించగలరు? ఎందుకంటే వచ్చిన దానికి వచ్చిన గోల్ సాధించకుండా ఇప్పుడు కృష్ణుడికి ఏమైంది, పారిపోతుంటే వాళ్ళు అర్జును తీసుకొచ్చి కూర్చోబెట్టి యుద్ధానికి వచ్చావు యుద్ధం చేయాలి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడితే ఎలా కుదురుతుంది అని చెప్పి మన కోసం భగవద్గీత అంతా వచ్చింది అక్కడ. అంటే ఎన్ని రోజులు చెప్పుకుంటాడో భగవద్గీత అనిపిస్తుంది పద్దెనిమిది అధ్యాయాలు చూస్తే, ఎన్ని రోజులు చెప్పలే ఆయన అక్కడ ఉన్న ఒక గంట గంటన్నర రెండు గంటలు చెప్పుకుంటాడు అంతే. అంటే మనకి కూడా అంత చూడు కూర్చుంటు మన మనసులో మనోభావాలు ఎంత గొప్ప తొంప అంటే తామర తంపరలాగా వస్తుంటాయి చూడు, తామర తంపరలాగా వస్తాయి. అది రాయటం కష్టం అది, అలాగా అది భగవంతుడు సంజయుడికే చెల్లు. సంజయుడు వ్యాసుడు రాశాడు, సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు చూస్తూ కదా, అటువంటి భగవద్గీతను అందించాడు మనకి. అలా ఇలాంటివి చాలా ఉన్నాయి మోహముగ్గరం అనేటువంటి దానిలో. దాన్నన్నింటినీ కూడా ఒక ఆయన చాలా బాగా పాడుతూ చెప్పేవాడు కోమలి, క్యాసెట్ ఉండే బాబు దగ్గర. అప్పుడు క్యాసెట్లే కదా ఎంత ఆనందపడేవారు. మనకు కూడా అమ్మా ఏంటంటే అంటే అప్పుడు ఇంకా ఇంత ఇది లేదు కాబట్టి అసలు తలుచుకుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంతవరకు బయట వల్ల ఎక్కడ మిస్ అయిపోయాను. ఎంత బాగా చెప్తాడు ఒక ఆయన పాడుతూ శ్లోకంలాగా పాడుతూ వెనకాల దాన్ని అర్థం చెప్తాడనమాట. మొదటి నుంచి ఇందా చెప్పాక మూఢజహి ధనాగమ తృష్ణ సద్గురు సద్బుద్ధి మనసి ఇలాగ చిన్న ఇలాగ చాలా బాగుంటుంది అది నిజంగా. మరి ఎక్కడన్నా దొరికితే మరి బాగుంది దొరకాలి. అలా మొత్తం అన్ని శ్లోకాలకి మొహమ్మద్గరం మొత్తం అన్నిటికీ, అలాగే మొహమ్మద్గరం అన్నిటికీ కూడా మనం ఇప్పటికీ మనం చెప్పుకుంటే బాగుంటుంది. మరి వరదేశ్వర ఎక్కడైనా మనం చెప్పుకోవడం